अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुरुधराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् आदिदम्पतुलकि భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ శ్రీ కాశికాపుర మహిమని మనం పాంచాహ్నిక దీక్షతో చెప్పుకుంటున్నాం. రెండవ రోజు ప్రాతకాల ప్రవచన కార్యక్రమంలోకి ఇప్పుడు అడుగుపెట్టాం. దేవతలు మహాత్ములైన కొందరు ఋషులు, అందుకే వాళ్ళని మహా ఋషులు మహర్షులు అన్నారు. వీళ్ళు బ్రహ్మగారి దగ్గర వింధ్యపర్వతం గర్వాన్ని అణచమని కోరడం, బ్రహ్మ నా దగ్గరికి రావద్దు భూలోకానికి పోయి కాశీ పట్టణంలో ఉన్న అగస్త్యుణ్ణి శరణు కోరండి అని చెప్పడం నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి యోగం బాగుంది కనుక వింధ్యపర్వతం వంకతోటి కాశీ నగరంలోకి అడుగుపెట్టారు. దీనికి ఏమని చెప్పారు శాస్త్రం? ఏకక్రియ ద్వ్యర్థకరి అని. రెండు పనులు ఏకకాలంలో, ఈ రెండు పనులు ఒకదానికొకటి పూరకాలు, రెండు గొప్పవి, ఇందులో ఏది తక్కువ కాదు. ఎందుకనంటే వింధ్యపర్వతం గర్వం అణచాలి, అప్పుడు సూర్యుడి గతి యథాప్రకారంగా వెడుతుంది, కాలం సాగుతుంది. కాబట్టి సూర్యుడి యొక్క గతిని యథాతథంగా కొనసాగించటం అనేది అసలు ఉత్తమమైన కార్యక్రమం, అంతకంటే గొప్ప పని లేదు. కానీ ఈ వంకతో వాళ్ళు వచ్చింది అవిముక్త క్షేత్రం, ఏనాడు శివుని చేత విడువబడిన క్షేత్రం అది. సాధారణంగా ఒక ఊళ్ళో ఉన్నవాడు ఆ ఊరు వదలకుండా ఎక్కడికైనా వెడతాడా? మీకు మీ ఊరంటే ఎంతో ఇష్టం, ఈ ఊరు సంబంధం తప్ప బయట ఊరిలో సంబంధం పొరపాటు కూడా ఇష్టపడరు అనుకుందాం. అయినా ఈ ఊళ్ళోనే 24 గంటలు ఉండగలరా? ఉండలేదు. ఉద్యోగరీత్యా అదో ఒక ఆయన ఏలూరు వస్తే, ఇంకొక ఆయన అమెరికా వెడితే, ఇంకొక ఆయన డెట్రాయిట్ వెడితే, ఇంకొక ఆయన చికాగో పెడితే, ఇంకొక ఆయన హైదరాబాద్ పెడితే, ఒక ఆయన ఇక్కడే ఉందామని కూర్చున్నా మధ్య మధ్యలో తీర్థయాత్రలతో గురువు గారితో పాటు కాశీ అయినా రావాల్సిందే కదా. కాబట్టి ఏదో ఒక విధంగా మానవుడు తాను ఉండాలనుకున్న ఊళ్ళో ఉండాలన్నా ఉండలేడు. అందుకే భాగవతంలో ఏమన్నారు అంటే ఎంత ఆశ్చర్యకరం, ఒకే చోట పుడతారు అన్నదమ్ములు కానీ ఒక చోట ఉండలేరు అన్నాడు. అదే కడుపు, ఒకే తల్లి కడుపులోంచి ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టారనుకుందాం. ఈ ఇద్దరు కొన్ని ఏళ్ల తేడాలోనో, లేకపోతే ఒక్కొక్కప్పుడు కవల పిల్లలైతే ఒకేసారి కడుపులో ప్రవేశించి నిమిషాల తేడాలోనో భూమి మీదకి వస్తారు. అంటే పుట్టుక ఒకటే, కానీ పుట్టిన తర్వాత ఎవరిదానో వాళ్ళు వెళ్ళిపోతారు. ఏళ్ల వెనక వెళ్ళేటటువంటి మ్రాకుల వెంటం పలుగతుల పోవుగావుత పాయకయున్నే అని పోతన గారు చాలా అందంగా అంటాడు. పలుపు ఆటుల పొడు జనులకు ఎన్నో రకాల పాటలు పడి ప్రజలకి ఇలా ఒకచో ఉండగలదే. ఈ లోకంలో ఒక చోట ఉండాలన్నంత మాత్రం చేత ఉండగలరా? ఏరుల వెంటన్ కలసి చన్ను మ్రాకులన్నీయు పలు వెంటల పోవుగాక పాయక ఉన్నే. ఓ చోట రెండు చెట్లు పక్క పక్కనే పుట్టేయట, ఓ వేప చెట్టు ఓ మర్రి చెట్టు చాలా కాలం కలిసి ఉన్నాయి. హఠాత్తుగా ఒకసారి గోదావరి నదికి వరద వచ్చింది. ఈ వరదలో రెండు చెట్లు పీక్కుపోయాయి. మన ఇద్దరు ఒకే చోట పుట్టాం, వరదలో కొట్టుకుపోతున్నాం, కనీసం ఒక చోటైనా కలిసి ఉందాం అనుకున్నాయి. నీటిలో కొట్టుకుపోతున్న ఈ రెండు చెట్లు కూడా అన్నదమ్ముల్లా పెరిగాం కదా అని. ఎంతలో ఏం జరిగింది, ప్రవాహ వేగం పెరిగింది, ఓ చెట్టు కొట్టుకుపోయింది ముందుకి, ఇంకో చెట్టును ఒడ్డు మీద ఉన్నటువంటి వాడు తాడేసి లాగేశాడు, దాన్ని ముక్కల కింద కొట్టాడు, పొయ్యిలో పెట్టాడు, తగలబెట్టేశాడు. ఈ రెండో చెట్టును ఇంకోటి తీసుకెళ్లాడు, ఇంటికి సింహద్వారంగా వాడాడు. రెండు చెట్లు కలిసి ఉందాం అనుకున్నాయి పాపం. ఒక చెట్టు వెంటనే తగలబెట్టబడింది, పొయ్యిలో ఇంధనం అయిపోయింది, రెండో చెట్టు ఓ ఇంటికి సింహద్వారం అయింది. కాబట్టి 100 ఏళ్ళు 150 ఏళ్ళు ఇంకెక్కువ కాలం బతికింది. కాబట్టి ఒక మాతృగర్భం నుంచి పుట్టినంత మాత్రం చేత ఒకే చోట ఉండాలనుకున్నంత మాత్రం చేత వాడు ఎంత గింజుకున్నా కలిసి ఉండలేడు. ఎవడి ఆయువు వాడిది, ఎవడి స్థితి వాడిది, ఎప్పుడూ ఒక చోట ఉండలేము. శాశ్వతంగా ఒకే చోట ఉండగలిగితే అంతకంటే అదృష్టం మరొకటి లేదు అన్నారు. అలా ఉండే స్థానం ఒక్క కాశీ మాత్రమే. శివుడు ఎప్పుడు ఎక్కడున్నా అది మాత్రం విడిచిపెట్టాడు, ఎందుకంటే సర్వాంతర్యామి కనుక. ఆయన ఇక్కడ ఉంటాడు మందరిలో గౌతమేశ్వరుడిగా, కాశీ విశ్వేశ్వరుడిగా ఉంటాడు, కానీ ఇలాంటి ఊళ్ళలో ఏం చేస్తాట, ఒకసారి ఉన్న శక్తి మరోసారి ఉంచకుండా శక్తిని ఉపసంహరిస్తాడు. కరెంట్ ఉంది, వైర్లు ఉన్నాయి, దీపాలు ఉన్నాయి, కానీ పవర్ కట్ లేదు. వైరుంది, దీపం ఉంది, కానీ పవర్ కాసేపు వస్తుంది, ఆగుతోంది. తక్కిన ప్రదేశాలలో ఈశ్వరుడి శక్తి కూడా ఈ విద్యుత్తులాగే ప్రవాహంతో వెడుతూ ఆగుతూ ఉంటుంది. కానీ కాశీలో మాత్రం ఎప్పుడు అదే శక్తి, అదే రూపం, ఆ రూపాన్ని ఎప్పుడు ఉపసంహరించడు, కాశీని విడిచిపెట్టడు. కాశీని విడిచిపెట్టకుండా ఉంటాడు గనకే దానికి అవిముక్త స్థానము. విముక్త స్థానం కాదు, ఈశ్వరుడికి విముక్త స్థానం కాదు, అవిముక్త స్థానం అన్నారు. అంత గొప్ప స్థానం ఆ క్షేత్రానికి. వింధ్యపర్వతం వంకతో మనం వెడుతున్నాం, ఎంత అదృష్టమని పొంగిపోయి వెళ్ళారు దేవతలు. సరే, చూడవలసినవన్నీ నిన్న మీకు చెప్పారు కదా. కాశీకి వెళ్ళాక ఏమేం చెయ్యాలో ఒక పరంపర అంతా ప్రామాణికంగా నందీశ్వరుడు కాశీఖండంలో చెప్పాడు, దాన్ని కుమారస్వామి చెప్పాడు, దాన్ని వేదవ్యాసుడు మనకు అందించాడు. ఆ ప్రకారంగానే మణికర్ణికలో స్నానం చేశారు, నీళ్లు గట్టు మీద పోశారు, ఆ తర్వాత గుంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించారు ఈ దేవతలు ఋషులు, ఆపై అన్నపూర్ణాదేవిని పూజించారు. ఇప్పుడు అక్కడి నుంచి విశ్వేశ్వరుడి ఆలయం లోపలికి వెళ్ళాలి. వెళ్ళడానికి ముందు అక్కడ శనైశ్చరుడికి భక్తితో నమస్కారం చెయ్యాలి, అది శాస్త్రం. శరిగారికి నల్లని వస్త్రాన్ని సర్వకాల సర్వావస్థలో కడతారు అక్కడ. ఎందుకో తెలియదు కానీ ప్రజలకు కొన్ని భ్రమలు ఉన్నాయి, అది శాస్త్రం కాదు. నలుపు అంటే భయపడిపోతాడు, ఎందుకో అది అసలు శ్రీకృష్ణుడే నల్లగా ఉంటాడు, రాముడు నీలమేఘఛాయ శరీరుడు. కాబట్టి నలుపుని కొన్ని కార్యములకు వాడరాదు. నువ్వులు అంటే భయం. మీకు చూడండి, దేని మీద మీరు భయం పెట్టుకుంటారో అదే మీకు అంటగడతాడు దేవుడు. ఒక ఆయనకి అస్తమానము నువ్వులన్నా, నువ్వులు నూనన్నా అసహ్యం. వాడిని ఒక 5 ఏళ్ళు నువ్వులు గారుగుండే చోట పారేశాడు, ఆ ఇంట్లోనే ఉండాలి రోజువాడికి. అందుకని దేన్ని అసహ్యించుకుంటావో అది నీకు ఇస్తాడు. నాకు మాంసం ఎవరన్నా తింటూ ఉంటే కొంచెం అసహ్యంగా ఉండేది ఒకప్పుడు. అప్పుడు నన్ను విమానం ఎక్కినప్పుడల్లా నా పక్కన కూర్చున్నవాడు చికెన్నే తినేవాడు. ఎయిర్ ఇండియాలో ఎక్కినప్పుడల్లా నేను ఎంత శాకాహారం అని రాసినా నేను ఎలాగో పండు తప్ప ఇంకోటి తిన్నాను, అసలు అన్నం ముట్టుకోను అందులో. అందుకని ఏదో నాకు తోచిన పళ్ళు నేను పెట్టుకెళ్ళేవాడిని, వాడిని ఫ్రూట్స్ అడిగితే ఇస్తాడు. కానీ నాకు లోపల ఎలర్జీ ఉంది కదా మాంసం అంటే, అందుకని సరిగ్గా నా పక్కన ఎప్పుడు కూడా ఓ చికెన్ గడే దొరికేవాడు. అప్పుడు చూశాను, ఓహో భగవంతుడు తన భక్తుణ్ణి సాధకుణ్ణి ఏది ద్వేషిస్తున్నాడో అదే పక్కన పెట్టి పరీక్షిస్తాడు. అప్పటి నుంచి నువ్వు సర్వాంతర్యామివి, ఈ చికెన్ నువ్వే, చికెన్ తినేవాడు నువ్వే, అహరికి చికెన్ గుంజా మటన్ గుంజా కూడా నువ్వే అని ఒకసారి ప్రార్థించాను. ఆ తర్వాత చూడండి ఆశ్చర్యం, నాకు దాని మీద ఎలర్జీ పోగానే ఇక నా పక్కన ఎప్పుడు మంచి జంతిపోగాడు కూర్చుని పళ్ళు వాడు సొంతంగా తెచ్చుకున్న పండు మాత్రమే తినేవాడు. అంటే భగవంతుడు ఏం చేస్తాడనమాట, నువ్వు ఎవరి మీద ద్వేషం పెట్టుకుంటావో, లేక ఎవరిని అసహ్యించుకుంటావో, లేక ఏ వస్తువుని అసహ్యించుకుంటావో అక్కడే మారేస్తాడు. పంది పంది అంటే అసహ్యించుకున్న వాడిని పందులు తిరిగే ఇంటి పక్కనే చేరుస్తాడు వాడిని. నేను నిజంగా చూస్తున్నాను, ఇది భగవంతుడి లక్షణం అది. ఎందుకంటే సృష్టి సర్వం పరబ్రహ్మ, అందుకని దేని మీద రాగద్వేషం ఉండకూడదు. అసహ్యించుకుంటే అది ఇంట్లోకి వస్తుంది అనమాట. ఛీ, ఫలానా వాళ్ళు అంటే అసహ్యం అని ఒక జాతిని అసహ్యించుకున్నాడు ఒక ఆయన. ఆ జాతి పేరు చెబితే కోపం తెచ్చుకునేవాడు. ఆ జాతి వాడిని ఇంట్లో పారేశాడు వాడు తీసుకొచ్చి. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానంతో శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా చండాలోస్తు సతుద్విదోస్తు గురురిత్యేషా మనీషా మమ, వాడు చండాలుడైనా మంచి బ్రాహ్మడైనా ఇద్దరు పరబ్రహ్మ జ్ఞానం కలిగి ఈ చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమేననే భావన కలిగిన వాడెవడో ఆ పండితుడే నా గురువు, వాడే నిజమైనటువంటి జ్ఞాని. గురుహు ఇది ఏషా మనీషా మమ అన్నాడు ఆయన. అంతే, దీన్ని బట్టి మనం ఈ సృష్టిలో ఏ ప్రాణిని ద్వేషించద్దు, వీలుంటే అన్ని పరమాత్మని నమస్కరించు లేదా మాట్లాడుకొరుకో. ఇక మీదట ఇది సాధన. నలుపు అనే దానిని మనం అసహ్యించుకున్నామంటే రోజు ఇంట్లో నలుపే ఉండేలా చేస్తాడు వాడు. శనైశ్వరుడికి ఇష్టమైనది నలుపు, కాబట్టి శనివారం నాడు కనుక ఎవరైనా నీలపు వస్త్రం వేసుకుంటే అటువంటి వాడికి పూర్తిగా ప్రారంభ కర్మ ఉన్నా అనుభవించకుండా చేస్తానన్నాడు శని. శనివారం నాడు ఒక నీలపు వస్తువు వేసుకున్నాడు అనుకుందాం ఒక ఆయన, లేదా ఉంగరంలో నీలపురై ధరించాడు, నల్లబట్ట కట్టాడు. ఆ పూట వాడికి మృత్యుగండం ఉంటే మృత్యుగండం లేకుండా చేస్తాడు. ఇందాక మేస్టర్ చెప్పిన కథ కొంతవరకు సత్యం అది. భయంకరమైన కష్టం ఉంటే, అంటే ప్రాణం పోయేంత స్థితి ఉంటే ఒక్క గోరు మాత్రమే పోగొట్టి మిగతా శరీరాన్ని రక్షిస్తాడు ఆయన. ఆ గోరు మాత్రమైనా తీయకపోతే వాడు అనుభవించవలసిన కర్మ ఉందిగా, దానికి ప్రారంధము అని పేరు. ఎట్టి పరిస్థితులు అనుభవించాలన్నమాట, అది పోద గనక. కానీ శనివారం నాడు నీలపుమణి ధరించిన, నీలవస్త్రం పూర్తిగా నల్లవస్త్రం ధరించిన, ఆ రోజు నల్లని గుడ్డతో దీపారాధన చేసిన, ఆ రోజు గోరు కూడా అంటే ప్రారంధ కర్మమును కూడా తొలగిస్తాడు ఒక్కొక్క చోట. అది శని యొక్క మహాప్రభావం. అందుకని కాశీ వెళ్ళాక నల్లని ఆ గుడ్డతోటి ఒత్తిని తయారు చేసి వాళ్ళు ఇస్తారు, దాన్ని పట్టుకుని వెలిగించండి. చేత్తో ఇస్తే పుచ్చుకోవడానికి భయపడతారు. దేనికి భయపడతావు నువ్వు? చేత్తో పుచ్చుకోకూడదు ఏమిటంటే, నల్లని గుడ్డ నువ్వుల నూనె కాదు అక్కడ భయపడవలసింది. నీ మనస్సు మకిలి పట్టకుండా చూసుకో. మనస్సులో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు, పక్కవాడి మీద ద్వేషం, ఎవరి దగ్గర ఉపకారం పొందినా వాడి వాడికి అపకారం పెట్టి బయటికి వెళ్ళి వాడి తిడతాం. ఎక్కడ దేవుడి మీద ఇంకొక శాస్త్రం మీద శ్రద్ధ ఉండదు. ఈ కుళ్ళు ఈ కుతంత్రాలు ఈ మకిల ఈ నల్లధనం మనస్సులో పెట్టుకుని బయట కనబడే నల్లధనానికి ఎందుకండి భయపడటం అన్నాడండి నేనల్లా కాశీఖండంలో అన్నాడు. నీ మనస్సులో నల్లధనం లేకుండా తెల్లధనం పెట్టుకో. బయట ఉండే నల్లధనానికి భయపడకు. ఈ నల్లధనం తగలబెడితే పోతుంది, ఈ నల్లధనం ఉతికితే పోతుంది. ఈ నల్లధనం అలా పోదు. ఈ మనస్సులో ఉన్న కుళ్ళు ఇది గొప్ప నల్లధనం, మాలిన్యం అంటాం. ఈ మాలిన్యం అనేటటువంటి కృష్ణత్వాన్ని పోగొట్టుకోవడానికి ఇలా పురాణాలు విని సాధన చెయ్యాలి. కాబట్టి శ్రద్ధ వేరు, భక్తి వేరు, భయం వేరు. అన్నిటికీ నలుపు అంటే మాత్రం భయపడకండి. కాకపోతే పుస్తకాల మీద రాసేటప్పుడు శుభకార్యాలకి నలుపు వాడకు, అలాగే కలశాలకి వాటికి చెంబుల మీద వాడేటటువంటి గుడ్డలు నలుపు వాడకు, మంటపారాధనకి నలుపు వాడకు. ఇవి మాత్రమే శాస్త్రాలలో చెప్పారు. అందువల్ల శుభ్రంగా కాశీకి వెళ్ళి ఈ ఋషులంతా శనైశ్వరుడికి దీపారాధన చేశారు. అక్కడ చదవలసిన శ్లోకం నిన్న మీ చేత ఒక్కసారి చెప్పించాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెబితే ఈ ఉపదేశ వాక్యం కింద భావించి ఈ రోజు నుంచి మీరు వీలున్నప్పుడల్లా జపం చేసుకోండి. కాశీ వెళ్ళినప్పుడు మాత్రం తప్పక విశ్వేశ్వర దర్శనానికి ముందు ఈ శ్లోకం శని దగ్గర చదివి అప్పుడు లోపలికి వెడితేనే కాశీయాత్ర సఫలమవుతుంది, విశ్వేశ్వరుడు అనుగ్రహిస్తాడు. విశ్వేశ్వరుడు శనికిచ్చిన వరం అది. శని నీ దగ్గర ఈ శ్లోకం చదివితేనే కాశీకి వచ్చిన వాడికి ఫలితం ఇస్తానని ఆయన చెప్పాడు. కాబట్టి చదవకపోతే మనకు ఆ ఫలితం ఉండదు. వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు వరాహస్వామిని దర్శించి వెళ్ళాలి. వరాహస్వామి దర్శనం లేకుండా వెడితే ఏడు కొండలకు వెళ్ళినా వెంకటేశ్వర దర్శనం చేసినా సంపూర్ణ ఫలితం రాదు. కాబట్టి శాస్త్రాన్ని ప్రమాణంగా భావించి వాటిని అనుసరించవలసిందే. అందులో చెప్పండి చక్కగా, పోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని అక్కడ పఠించాలన్నమాట దీపారాధన అనంతరం. అప్పుడు భక్తితో విశ్వేశ్వరుడి ఆలయం లోపలికి ప్రవేశించాలి. జనము ఎక్కువగా లేకపోతే, ఇబ్బంది లేకపోతే ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు గడపకి రెండు చేతులు నిన్న చెప్పినట్టుగా వ్యత్యయం చేసి నమస్కరించాలి. సింహద్వారం గడపలు ఉన్నాయే, ఆ గడపలు క్షేత్ర పాలకులకి ఎంత శక్తి ఉందో వాటికి అంత శక్తి ఉందని. అందుకే గడప దాటి వెళ్ళేటప్పుడు నీ మీద నుంచి కాలు పెట్టి వెళ్ళవలసి వస్తుంది, నిన్ను దాటి వెడుతున్నావు, కానీ నువ్వు సాక్షాత్తు క్షేత్రపాలక స్వరూపానివి, అందువల్ల మాకు దోషం లేకుండా అనుగ్రహించు అని నమస్కరించాలి. అక్కడ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు గడపని అమ్మవారికి ప్రతీకగా చెబుతాం. అమ్మ క్షేత్రాన్ని పోషిస్తుంది కాబట్టి ఆ తల్లి అనుగ్రహం లేకుండా లోపలికి వెళ్ళకూడదు. ఇప్పటికి కూడా చాలామంది గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అందుకే ముందు ఆ గుమ్మానికి నమస్కరించి వెళతారు. పూర్వం కూడా గడపకి ఎందుకు పసుపు పూసేవారు అనుకుంటారు, మరి గడప లక్ష్మీ స్వరూపం అమ్మవారికి మారు. పూర్వం గడపలను ఉండేవిలండి, వాటి చక్కగా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు దూకేవారు. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ డోర్లు చెత్తా చెదారం వచ్చాయి, అసలు గడప అంటే ఏమిటని అడుగుతున్నారు కొన్ని చోట్ల. అంచేత మీ ఊరు వస్తే కాస్త గడపలు అంటే ఏమిటో, అరుగులు అంటే ఏమిటో కనపడుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్యకాలంలో అరుగున్న ఇళ్ళు చూడటం మానేశాం కదా. ప్రతి వ్యక్తి కాసేపు వచ్చి నడిచేటప్పుడు అరుగు మీద కూర్చునేవారు, ముఖ్యంగా పండితులు కూర్చునేవారు అరుగుల మీద. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని చక్కగా పాటలు పాడేవారు. ఆ రోజులు పోయి అరుగు అంటే ఏమిటి, గడప అంటే ఏమిటి అని తడప తడపకి గడప గురించి అడుగుతున్నటువంటి బడవలు ఎక్కువైపోయాయి అన్నమాట. అందువల్ల గడపకి కూడా నమస్కారం చేసి దేవతలు ఋషులు స్వామి ఆలయంలోకి వెళ్ళారు. చుట్టూత ప్రదక్షిణ చేశారు. ఈశ్వరుడి ఆలయంలోను, గణపతి ఆలయంలోను, అమ్మవారి గుడిలోను మూడుకి తక్కువ కాకుండా ప్రదక్షిణ చెయ్యాలి. అదే విష్ణు ఆలయంలో చతుర్భిహి నాలుగు ప్రదక్షిణలతో కార్యక్రమాన్ని చెయ్యాలి. తప్పక వైష్ణవాలయాల్లో నాలుగు ప్రదక్షిణలు చెయ్యాలి. ఓపిక లేనివాడు కనీసం ఒక్క ప్రదక్షిణ చేసినా సరిపోతుంది. ఓపిక ఉంటే నేను చెప్పింది అవకాశం ఉన్నంత వరకు. ఒక్కొక్క చోట ఓ భయంకరంగా జనప్రవాహంతో ఉంటే ఇంకా ప్రదక్షిణ ఏం చేస్తాం. అలాంటప్పుడు ఎలా ఉన్నా అవకాశము దొరికినంత వరకు తక్కిన ఆలయాలలో మూడు, విష్ణు సంబంధమైన ఆలయాలలో నాలుగు చెయ్యాలి కనుక వీళ్ళు ప్రదక్షిణ కూడా చేశారు. వీళ్ళు ఎందుకు చేశారు ఇదంతా, దీన్ని ఎందుకు వర్ణిస్తున్నారంటే వాళ్ళు చేశారు కాబట్టి దానిని వ్యాసుడు వర్ణించాడు కాబట్టి ఇప్పుడు మనం ప్రమాణంగా చేయగలుగుతున్నాం. ఏమీ లేకుండా వాళ్ళు వెళ్ళారు దండం పెట్టుకుపోయి ఉంటే అసలు మనం కాశీకి వెళ్ళాక ఏం చేయాలో మనకి తెలియదు. అందుకని మహాత్ములు మన కోసం ఆచరిస్తారు ఈ కర్మలు. అప్పుడు వాళ్ళు పొందారు ఆనందం, ఆహా మేము ఎంత పుణ్యం చేసుకున్నాం, ఓరి వింధ్యపర్వతమా నువ్వు సంధ్యని ఆపేసావనుకున్నావు, కాదు కాదు మాకు కాశీ దర్శనం ఇవ్వడానికి నువ్వు ఈ పని చేసావు, నువ్వు ఈ పని చేయకపోతే సూర్యుడు కనుక ఆగిపోయి ఉండకపోతే మేము బ్రహ్మ దగ్గరికి వెళ్ళకపోతే కాశీ వచ్చేవాళ్ళమా, కాశీకి వచ్చి శాస్త్ర ప్రమాణం ప్రకారం ఇలా దర్శనాలు పూజలు చేసేవాళ్ళమా, కాబట్టి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పాపాత్ముడు చేసిన పాపం కూడా మాలాంటి వాళ్ళకు ఉపయోగమవుతుందని ఆనందపడిపోయారు వాళ్ళు. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. లింగ పురాణంలో ఒక గొప్ప కథ ఉంది. కాశీలో విశ్వేశ్వరుడు ఆలయానికి దగ్గరలో ఒకప్పుడు పరమశాంతమూర్తి అయిన వశిష్ఠుడు కొంతకాలం తపస్సు చేశాడు. వశిష్ఠుడు చాలా శాంతం, విశ్వామిత్రుడు కోపిష్ఠి, వశిష్ఠుడు శాంతస్వరూపుడు. బహుశా వశిష్ఠుడు కూడా మందనై వచ్చి ఉంటాడు ఆ రోజుల్లో, అందుకే అంత శాంతం. ఈ వశిష్ఠ మహర్షి కొంతకాలం పాటు అరుంధతి సమేతంగా కాశీక్షేత్రంలో విశ్వేశ్వరాలయం దగ్గర ఉన్నాడు. ఒకసారి అక్కడికి ఒక కిరాతకుడు వచ్చాడు. వాడికి శివుడు అంటే కోపం, మూర్ఖుడు వాడు. వాడికి అస్తమాటు దిక్కుమాలినాడు, తిట్టిన వాడు తిట్టినట్టు తిట్టకుండా తిడతాడనమాట. కొన్ని పార్టీలు ఉంటాయి ఆ రోజుల్లో కూడా, ఆ పార్టీ వాళ్ళు ఉన్నారనమాట వాడు. వాడికి దేవుడు వద్దు దెయ్యం వద్దు, ఇతర మతస్థుల్ని మళ్ళీ ఏమనకూడదు, కేవలం హిందువులు మాత్రమే వీళ్ళు పరమ దుర్మార్గులు వాళ్ళ దృష్టిలో. అలాంటి ఒక కిరాతకుడు ఒక రోజున వశిష్ఠుడు గంగా నదిలోకి స్నానానికి వెళుతూ ఉంటే చూశాడు. వశిష్ఠుడు అటు సూర్యుడు ఇటు పొడిచినా ప్రతిదినము ఏ నది దగ్గర ఉంటే ఆ నదిలో స్నానం చేయకుండా పూజ చెయ్యడు, అదొక నియమం. నేను ఈ ఊరి గురించి విన్నా, మందని వాళ్ళు ప్రతిదినము కాలినడకన గోదావరికి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి మళ్ళీ కాలినడకన వచ్చి కానీ పనులు చేసేవారు కాదు పూర్వం. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, కాకపోతే పూర్వం అందరూ కాలినడకనే పెడితే ఇప్పుడు కాలినడకతో పాటు కాస్త కార్ల నడక మీద కూడా పెడుతున్నారు. కానీ కొన్ని నియమాలు ఉన్నటువంటి ఊళ్ళు ఇప్పటికీ ఉన్నాయి, అది చాలా గొప్పది అనమాట. శ్రేయో నియమం వినా, నియమం లేకపోతే శ్రేయస్సు లేదు. కనుక మనం ఒక ఊరిలోకి వెళ్ళినప్పుడు ఆ నియమం పెట్టుకుని అలాగే నడుచుకుంటే అదే మోక్షం అన్నారు. అందువల్ల ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత వర్షం వచ్చినా, చలి వచ్చినా, ఎండ వచ్చినా రోజు గోదావరికి వెళ్ళి స్నానం చేయాలి అనుకున్న నియమం కాపాడుకుంటే పునర్జన్మ ఉండదు. అలాగే ఋషుల యొక్క నియమం అది, ఏ క్షేత్రానికి వెడితే ఆ క్షేత్రంలో ఉన్న నదిలో స్నానం చేయకుండా ఇంకా ఏ పనులు చెయ్యరు. వశిష్ఠుడు తరచుగా ఒక్కొక్క నదీ తీరంలో ఆశ్రమం కట్టుకుని అక్కడ కొంతకాలం ఉండి ఆ నదిలోనే స్నానం చేసి తర్వాత ఆ నదీ తీరంలో ఉన్న దేవతామూర్తులను పూజించి అప్పుడు తపస్సు చేసేవాడు. అందువల్ల రోజు వశిష్ఠుడు తెల్లవారుజామున గంగానదికి వెళ్ళి స్నానం చేయటం ఇక్రాతకుడు చూచాడు. గంగానదిలో స్నానం చేస్తావా, దేవుడు పుణ్యము అంటూ కబుర్లు చెబుతావా, పురాణాలు చెబుతావా, రెండు మైకులు పెట్టుకుని వెళ్ళి ప్రచారం చేస్తావా మా గుళ్ళ గురించి, నీ అంతం చూస్తాననుకుని కిరాతకుడు ఏం చేశాడు, కాస్త మూత్రం తీసి ఒక డబ్బాలో బట్టి వశిష్ఠుడు స్నానం చేసి పైకొస్తుంటే మీద చల్లాడు. ఎవడైనా మూత్రం మీద చల్లితే ఏమైపోతారు, కసిగా తిట్టేరు, కొట్టారు సహజంగా. దౌర్భాగ్యుడ, దిక్కుమాలవాడ అని తోచిన డిక్షనరీలో ఉన్నటువంటి తిట్లన్నీ వెయిటికి తీసి తిట్టాలి. కానీ వశిష్ఠుడు మీద పడగానే హరహర మహాదేవ శంభో ఓం నమ శివాయ అని మళ్ళీ వెనక్కి వెళ్ళి గంగలో మునిగి మళ్ళీ పైకి వచ్చాడు. రాగానే ఈసారి వీడేం చేశాడు, మూత్రం లేదు అందుకని తుపుక్కు నుమ్మాడు. మళ్ళీ వెళ్ళాడు ఈయన హరహర మహాదేవ శంభో అని స్నానం చేశాడు. 100 పర్యాయములు ఆ పూట వశిష్ఠుడు గంగలోకి వెళ్ళి స్నానం చేసి పైకి రావడం, వీడు ఒమ్మడమో లేక మట్టి వేయడమో లేక చీవిడి చేదడమో ఏదో అని కొంతమంది ఉండదు ముద్ర అంటారు దాన్ని, అలాగ అండవు మొత్తమే చీవిడేసి ఆయన ప్రాణం తీసేశాడు. వశిష్ఠుడు 100 పర్యాయములు ఏమి విసుక్కోకుండా మీద ఈ చెత్త పడినప్పుడల్లా కాశిక విశ్వేశ్వర హర శంభో జగన్నాథ అంటూ మళ్ళీ అందులోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాట. 100 సార్లు అయ్యాక ఇంకా వీడికి కిరాతకుడికి నీరసం వచ్చింది. ఎన్నిసార్లు చిత్తాడు, ఎన్నిసార్లు ఉమ్మేయగలడు, నీరసం వచ్చి కళ్ళు తిరిగి అయ్యి బాబాయ్ వీడి మీద ఉమ్మేయడం కష్టంగా ఉంది, ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు, సహజంగా పక్కవాడిని ఇంత మాట అంటే వాడు 100 తిట్లు తిడతాడు, ఏమీ లేకుండా కూడా తిట్టేవాళ్ళు కొందరు ఉంటారు, పని కట్టుకుని ఊళ్ళో అందరినీ తిట్టుకునే దౌర్భాగ్యులు కొందరు ఉంటారు. కానీ అటువంటిది ఈయన ఎన్నిసార్లు ఉమ్మేసినా ఎన్నిసార్లు అపచారం చేసినా హరహర అంటాడు, మళ్ళీ స్నానం చేస్తాడు. ఎంత శాంతం, ఎంత ఓపిక, ఇతడు సామాన్యుడు కాదు బాబోయ్ అని వీడికే కనువిప్పు అయిపోయింది. వీడికి యోగం వచ్చి మనస్సు మారి వెంటనే కాళ్ళ మీద పడి, అయ్యా తమరు నన్ను క్షమించండి బాబోయ్, నేను మహాపాపం చేశాను, అసలు నేను ఉమ్ముతూ ఉంటే మీరు ఎక్కడ రవ్వంత కూడా చలించరేమి, తిట్టరేమి, మీకు కోపం లేదా అన్నాడు. ఆయన ఎందుకురా కోపం ఆయన, నువ్వు నాకు మహోపకారం చేసావన్నాడు వశిష్ఠుడు. నేను ఉమ్మేయటం ఉపకారం ఏమిటండి అన్నాడు ఈయన. కాదా మరి, ఇవాళ మహాశివరాత్రి, గంగానదిలో ఒక్కసారి స్నానం చేస్తేనే పుణ్యం, నువ్వు 100 సార్లు నా చేత గంగలో స్నానం చేయించావు, ఎందుకంటే పుణ్యం ఆవడిస్తాడు నాకన్నట్టు. గంగానదిలో శివరాత్రి నాడు ఆ ఊళ్ళో ఉన్నవాడు ఎవడైనా 100 సార్లు స్నానం చేశాడా, నువ్వు నా చేత శత గంగా స్నానం చేయించావు, నువ్వు ఒమ్మకపోతే నేను స్నానం చేసేవాడిని కాదు. ఇంత మహాపరితో ఒక్కసారి స్నానం చేస్తేనే కైలాసవాసుడు అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ 100 పర్యాయములు పరమ పవిత్ర అభ్రంకష శుభ్ర సము తుంగ భంగ మంగళ తరంగ గంగలో ములిగి మహాభాగ్యం ఇచ్చిన దేవుడు నువ్వు, నా దృష్టిలో నువ్వు కిరాతకుడు కాదు, ఆది కిరాతకుడైన శివుడివే అన్నాడే. సరే, ఇంత భావన ఎలా వస్తుందండి వాళ్ళకి అంటే, అదే సాధన అంటే. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక మీదట మనకి ఒక్కొక్కడు అపకారం చేసినట్టు అనిపిస్తుంది, అది అపకారం కాదు, ఉపకారం. నేను నా జీవితంలో చూశాను, వీడెందుకు పనికిరాడని ఎవడన్నా నన్ను తిడితే ఇంకా పనికి వచ్చేలాగా కృషి చేస్తాం. అదే 10 పొగుడుతూ ఉంటే పొగడతలకు అలవాటు పడిపోయి వాడు కృషి చేయడం మానేసిన వాళ్ళు ఉంటారు. అందుకని జ్ఞానులు పొగిడినా తెగడినా సమానంగా చూస్తారు. ఒక ఆయన ఉండేవాడు, నేను ఎన్ని ఉపకారాలు చేసినా మళ్ళీ తిట్టేవాడు. నేను చాలా ఉపకారాలు చేస్తే తెగ తిడుతూ ఉంటే మా ఆవిడ అనేది, వాడు తెగ తిడుతూనే ఉన్నాడు కదా, నువ్వు వాడికి ఉపకారం చేయి, డబ్బిచ్చినా తిడతాడు కదా, ఎందుకు ఉపకారం చేస్తావంటే పిచ్చిదానా, వాడు తిట్టే కొద్దీ వాడికి ఇంకా ఉపకారం చేయాలన్న కోరిక పెరుగుతుంది, తిట్టిన వాడికి కూడా అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయటం అనే గొప్ప వరం నాకు ఇస్తున్నాడు వాడే నాకు దేవుడు అన్నాడు. గంగానదిలో కాశీ మహిమలో ఎన్ని విశేషాలు ఉన్నాయో తెలుసు అండి మీకు. ఇటువంటివి తెలుసుకుంటే అసలు కాశీ మహిమ సగం మనం పూర్తిగా శరీరంలోనే పొందుతాం. గంగానదిలో కాశీ తీరంలో పూర్వకాలంలో సువర్ణ యోగి అని ఒక యోగి ఉండేవాడు. అంత గొప్ప యోగి మరొకడు లేడు. 1000 సంవత్సరాల కాలం బతికెట్ట ఆయన. 1000 ఏళ్ళు కాశీలో రోజు గంగానదిలో స్నానం చేసి పొద్దుటే డుంటి విఘ్నేశ్వరుడు మొదలైన వాళ్ళందరినీ పూజించి విశ్వేశ్వరుణ్ణి సంపూర్ణంగా అభిషేకించి తీర్థం తీసుకుని మధ్యాహ్నం పూట ఒకే ఒక్క మారేడు పండు తిని ఇంకేమీ తినకుండా పంచాక్షరి జపం చేసేవాడు. రోజు ఒక్క మారేడు పండే తినేవాడు ఆయన. ఆయన ఒక రోజున గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానానికి వెళ్ళాడు. అప్పుడు కొంచెం గంగానదికి వరద వస్తోంది. ఓ వరదలో ప్రవాహంలో తేళ్లు కొట్టుకుపోతున్నాయి. చేపలు, తేళ్లు, కప్పలు, పీతలు ఇలాంటివన్నీ కూడా ఆ ప్రవాహానికి తట్టుకోలేకపోతున్నాయిట. అందులో ఈయన స్నానం చేస్తున్నాడు, ఈయనతో పాటు పక్కన చాలా మంది స్నానం చేస్తున్నారు. ఒక తేలు కొట్టుకొచ్చింది నదిలో. ఈ ఋషి స్నానం చేస్తున్నవాడు ఆ తేలును చూశాడు. అరే అరే పాపం, గంగానదికి వరద వచ్చింది, వరదలో తేలు కొట్టుకుపోతుంది, వెర్రిజీవి ప్రాణం దేనిదైనా ప్రాణమే కదా అని ఆ కొట్టుకుపోతున్న తేలుని కుడి చేత్తో ఇలా పైకెత్తాడు. తేలు కదా అది పక్కన కుట్టింది అని మళ్ళీ నీళ్ళలో వదిలేశాడు ఆయన. మళ్ళీ మునిగి చచ్చిపోతుంటే మళ్ళీ ఎత్తాడు, మళ్ళీ కుట్టింది మళ్ళీ వదిలేశాడు. ఇలా అస్తమానం తేలు నీళ్ళలో పడిపోవడం, ఆ చచ్చిపోతుంది నీరు పైకి ఎత్తడం, మళ్ళీ అది కొట్టడం, ఇది చూశాడు పక్కనున్న ఒక ఆయన, ఓ మంచి పండితుడు ఆయన. ఏమయ్యా సువర్ణయోగి, నీకేమన్నా బుద్ధి ఉందా అన్నట్ట. అవునులేండి, బుద్ధి నా దగ్గర ఎందుకు ఉంటుంది, బుద్ధి వినాయకుడి భార్యలేండి అని అడిగిన. అప్పుడు కూడా కోపం తెచ్చుకోలే. లేకపోతే ఏమిటయ్యా, అది తేలు, దౌర్భాగ్యపు జీవి, చచ్చిపోతున్నా దాని బుద్ధి వదిలిపెట్టిందా, కుట్టేస్తోంది, ఎందుకు దాన్ని రక్షిస్తావు నీళ్ళలో వదిలేక అన్నాడు. నేను అదే చెబుతున్నాను ఆయన, అది తేలు, దానికి జ్ఞానం లేదు, దాని పని కొట్టడం. ప్రాణం పోతున్నా కొట్టడం అనే తన స్వభావాన్ని అది వదలడంలా. ప్రాణం పోయినా దాని స్వభావం అది వదలదు, ప్రాణం పోయినా రక్షించడం అనే నా స్వభావం నేను వదలను అన్నాడు ఆయన. అంటే తేలు లక్షణం అది దాని పుట్టుకతో వచ్చిన బుద్ధి. మానవులకు పుట్టుకతో లోకానికి ఉపకారం చేయటం అనే ఒక మంచి బుద్ధి పెట్టాడు పరమాత్మ. మనం ఎందుకు వదలాలండి దాన్ని? వాడు తిట్టనివ్వండి, కొట్టనివ్వండి, వాడు ఎంత యామన్నివ్వండి, అసలు మీరే నాకు అపకారం చేశారని తిట్టనివ్వండి, మళ్ళీ వాడిని పైకి తీసుకురావటమే మన లక్షణంగా ఉండాలి తప్ప. మనకి ఇన్ని ఉపదేశాలు చేసే మహానుభావుల్ని, పౌరాణికుల్ని తిట్టుకోవడం, ఆ వ్యాసుడు లాంటి వాళ్ళని తిట్టుకోవడం అంటే అసలు మన సంస్కృతి ఎలా అవుతుంది? ఇవన్నీ కాశీక్షేత్రంలో తరచుగా ఉండడం వల్ల, మహాత్ముల్ని సేవించడం వల్ల, వారి చరిత్రలు వినడం వల్ల వస్తాయి. అందువల్ల ఒక్కొక్కప్పుడు అపకారము కూడా ఉపకారమే అని భావించమని ఇప్పుడు దేవతలు అన్నారు. వింధ్య పర్వతానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వింధ్యమే కనుక పెరిగి ఉండకపోతే, సూర్యుడు దానికి తగులుకుని ఆగి ఉండకపోతే, మనం కాశీ వచ్చి ఈ ప్రాంతాన్ని పూజించి దర్శించి భగవంతుడి దర్శనంతో పులకించేవాళ్ళమా, తరించేవాళ్ళమా అని. అందుకని పాడిరి గంధర్వోత్తములు ఆడిరి అత్తరలు. ఈ దేవతల్లో కొందరు గంధర్వులు ఉన్నారు. గంధర్వులు పాడితే చాలా మధురంగా ఉంటుంది. మహామధురంగా శివుడి మీద పాటలు పాడారు. అప్సరసలు ఉన్నారు కూడా, వాళ్ళు ఏం చేశారు, ఆ పాటకు అనుగుణంగా అద్భుతంగా నాట్యం చేశారు. కైవల్య లక్ష్మిని కొల్లాడిరి, మోక్షలక్ష్మిని కొల్లగొట్టారు వాళ్ళు. అంటే సహజంగా ఎక్కడికైనా వెళ్తే డబ్బును పట్టుకుపోతాం మనం. కాశీ వెళ్ళిన వాడు ఏ లక్ష్మిని పట్టుకెడతాడు? మోక్షలక్ష్మిని పట్టుకెళ్ళారు వాళ్ళు. మోమోడిరి తైర్థికులకు సిగ్గుపడ్డారు తంతలోనే. ఎందుకు సిగ్గుపడ్డారో తెలుసా? ఇక్కడున్న తీర్థయాత్ర చేసే పుణ్యాత్ములు ఎంత అదృష్టవంతులు. వాళ్ళు రోజు ఇక్కడికి వస్తున్నారు, గంగలో స్నానం చేస్తున్నారు, విశ్వేశ్వరుణ్ణి చూస్తున్నారు. వీళ్ళకున్న భాగ్యం మాకు లేదే, చి వాళ్ళది అదృష్టం, మాదేం అదృష్టం. ఏదో దేవలోకంలో కూర్చుని వీళ్ళకెంత అమృతం తాగుతున్నాం, భూలోకంలో కూర్చుని కొందరు కాశీ తాగుతున్నారు. వీళ్ళు కదా అదృష్టవంతులు, నిరంతరం కాశీలో ఉండి విశ్వేశ్వరుణ్ణి సేవిస్తున్నారు అని సిగ్గుపడ్డారట. అక్కడ కాశీలో నివసించే వాళ్లకున్న యోగం మనకి లేకపోయింది అని. ఈ విధంగా కాసేపు తిరిగాక ఇప్పుడు ఎదురుగుండా విశ్వేశ్వరుడి దర్శనం అయ్యింది వాళ్ళకి. ఇక పులకించిపోయారులేంటి వాడు. కాశికా విశ్వేశ్వర కైలాసంలో ఉన్నప్పుడు నిన్ను చూచిన దానికంటే కాశీలో ఉన్నప్పుడు చూస్తే ఎక్కువ ఫలితమని నువ్వు చెప్పావు. చూడడానికి చిన్న జ్యోతిర్లింగంగా కనపడతావు, కానీ ఆ అణువులో నుంచి మహత్ ఏర్పడిందని మాకు తెలుసు అని భక్తితో ఆయన్ని స్తోత్రం చేశారు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మురుగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వంది నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయల్ చ వరదం వందే శివం శంకరం. భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడికి శంకరుడికి నమస్కారం చేశారు. శివుని గురించి నమస్కరిస్తున్నాం, ఆయన శంకరుడు. శం అంటే సుఖము శాంతి. ఎప్పుడు ఒక్క నమస్కారం చేసిన వాడికి సర్వకాల సర్వావస్థలలో శాంతినిస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. కనుక ఆయన్ని శంకరుడు అన్నారు. శం కరోతీతి శంకరః, నిత్యము సుఖం ఇస్తాడు. పైగా అక్కడ ఒకరోజు కాదు, నిత్య శంకరుడు. అటువంటి నీకు నమస్కారం. పరిపరి విధాలుగా ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. ఆ తర్వాత ఆయన శిరస్సు మీద గంగాజలం పోసి అభిషేకించారు. వచ్చేటప్పుడు పారిజాత పుష్పాలు తీసుకొచ్చారు స్వర్గం నుంచి వాళ్ళు. కల్పవృక్షం పువ్వులని శివుడి మీద పెట్టారు. ఆ తర్వాత ఒక పుష్పం తీసుకున్నారు, కళ్ళకద్దుకున్నారు, నందీశ్వరుడి మీద పెట్టారు. శివాలయానికి వెళ్ళాక శివుడి మీద వేసిన పత్రిలో ఒక్కటైనా నంది మీద పెడితేనే ఆ యాత్ర పూర్తవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇక మీదట. శివాలయానికి వెళ్ళిన తర్వాత తప్పక ఈశ్వరుడి మీద పుష్పాలో పత్రో పెట్టిన తర్వాత అందులోంచి వాళ్ళు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటైనా తీసుకుని దానిని మళ్ళీ నంది మీద పెట్టి బయటకు వస్తేనే అప్పుడు ఆలయానికి వెళ్ళి దర్శనము చేసుకున్న సంపూర్ణ ఫలితం వస్తుందని నందికేశుడు స్వయంగా సౌనక సంహితలో చెప్పాడు. నందీశ్వరుడు చెప్పాడు ప్రామాణికంగా. ఇవన్నీ కొన్ని చేసి తీరవలసిన పనులన్నమాట. అదే మళ్ళీ విష్ణు ఆలయానికి పెడితే ఎక్కడా పెట్టకూడదు, దాన్ని శిరస్సు మీద పెట్టుకోవాలి. పెట్టుకోలేదు కాబట్టి ఇంద్రుడికి శాపం వచ్చినట్టుగా దేవీ భాగవత నవమస్కంధంలో చెప్పారు. విష్ణుమూర్తి యొక్క మాల్యం రాగానే శిరస్సు మీద పెట్టుకొని వాడు నశిస్తాడు. మళ్ళీ తులసి అయితే నెత్తి మీద పెట్టుకోకూడదు. తులసిని కనుక నెత్తి మీద పెట్టుకుంటే వాడు మూర్ఖో భవతి, మూర్ఖుడు అవుతాడు. ఈ జన్మలో కొంతమంది మూర్ఖత్వంతో ఉపకారం చేసిన వాడిని కూడా తిడుతున్నారంటే కారణం పూర్వజన్మలో ఎప్పుడో తులసి నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళు అని అర్థం. తులసిని మాత్రం గురువు గారు అయినప్పటికీ గురువు గారి పాదాల దగ్గర వేయకూడదు. ఏ పుష్పమైనా గురుపాదాల దగ్గర పెట్టచ్చు. బంగారం కూడా గురువు గారి పాదాల మీద పెట్టమని పూజించమని శాస్త్రం చెబుతోంది. ఒక్క తులసి తప్ప. తులసిని ఎంత జ్ఞాని అయిన గురువు అయినా సరే పాదం దగ్గర మాత్రం పెట్టకూడదు. ఇవి కొన్ని నియమాలు. అలాగే విఘ్నేశ్వర పూజకు కూడా తులసీం సమర్పయేత్తని బ్రహ్మవైవర్త పురాణం. ఇవన్నీ శాస్త్ర నియమాలు. అందువల్ల వీళ్ళు భక్తితోటి ఒక పత్రి పట్టుకొచ్చి నందీశ్వరుడి మీద పెట్టారు. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చారు. అమ్మవారు విశాలాక్షీదేవిని చూచారు. బ్రహ్మేశ్వర లింగాన్ని, దండపాణిని, అందరి దండపాణి అని ఒక యక్షరాజు ఉంటాడు అక్కడ. ఆ యక్షరాజు యముడికి ప్రతీకగా ఉంటాడు. యముడికి అర్థమా దండపాణి అంటే, ఒక యక్షుడి యొక్క ఒక రాజు ఉన్నాడు ఒక ఆయన, ఆయనకి దండపాణి అని పేరు. కాశీకి ఆయన చాలా అత్యధికమైన శక్తులు కలిగిన కాపాడే ఒకనొక దేవత. అందుకే కాశీ వెళ్ళాక దండపాణికి నమస్కారం చేయాలని చెబుతారే ఆ దండపాణి యక్షరాజు. అతని కథ కూడా మనకి కాశీ మహిమలో వస్తుంది. అతను ఎలా ఆ రాజు అయ్యాడో, అతనికి దండపాణిని ఎందుకు పేరు వచ్చిందో అవన్నీ ఇందులో ఉంటాయి. వాళ్ళందరినీ చూచి ఇప్పుడిక ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఆ పని పూర్తి చేయాలనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అగస్త్యుడు కావాలి. అగస్త్యుడు లోపాముద్ర ఇద్దరిని దర్శనం చేసుకుని వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని నడచాలి. ఎక్కడున్నాడని వెతికారు, ఎక్కడా కనపడలేదు వాళ్ళకి. విశాలాక్షీదేవి మందిరంలో ఉన్నాడేమో అని అక్కడ వెతికారు. మణికర్ణికా ఘట్టం దగ్గర ఉన్నాడేమో అని అక్కడికి వెళ్ళారు. మరోసారి కాలభైరవుడి దగ్గరికి వెళ్ళారు, ఆదికేశవ స్వామి దగ్గరికి వెళ్ళారు, బిందుమాధవుడి దగ్గరికి వెళ్ళారు, అన్నపూర్ణ దగ్గర వెతికారు, దండపాణి దగ్గర వెతికారు, బ్రహ్మేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఓ తెలుగులో కాశీఖండంలో శ్రీనాథుల వారు దీన్ని శేషపద్యాలు వర్ణించి పారేశాడు, ఏకంగా తెగ వెతికేశారట. అలా వెతగ్గా వెతగ్గా ఓ చోట పెద్ద మారేడు తోట కనపడింది. అక్కడ మహానుభావులైనటువంటి కొంతమంది మారేడు చెట్లకి నీళ్లు పెడుతున్నారు. ఆకులు కూడా తమంత తాము కొయ్యరండి, రాలిపోయిన ఆకులతోటే శివుడికి పూజేస్తారు వాళ్ళు. ఆకు కోస్తే చెట్టు బాధపడుతుందేమోనని, ఎందుకంటే అంత అహింసా స్వరూపులు అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చెప్పారండి, జాతు మాంసం నభోక్తవ్యం ప్రాణై కంఠగతైరపి భోక్తవ్యం తర్హి భోక్తవ్యం స్వమాంసం నేతరస్య చ ఆగా. పొరపాటున కూడా మాంసం నా భోక్తవ్యం తినద్దు. ప్రాణై కంఠగతైరపి, ప్రాణం ఇక్కడ దాకా వచ్చేసిందంటే పోతోందని, కంఠానికి ప్రాణం వచ్చిందంటే అర్థం ఏంటనమాట, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకలికి మల 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 మాడిపోతూ ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మాంసం తినద్దు. ఒరే, నీ శరీరంలో ఉన్న మాంసం పోషించుకోవడానికి ఇంకో శరీరంలో ఉన్న మాంసాన్ని పీక్కు తింటే నీకు ఈశ్వర అనుగ్రహం ఎలా లభిస్తుంది? అందువల్ల ఎట్టి పరిస్థితులలో మాంసాహారం ఇక్కడ నిషిద్ధము అని బోర్డులు పెట్టారు వాళ్ళు. అది శాస్త్రం గనక ఎంత గొప్ప మాటది. దీన్నే మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుతో చెబుతాడు, మాంసాహారం చాలా రుచి, దానికి అలవాటు పడిన వాడు జీవితంలో విడిచిపెట్టలేడు వాడు, కానీ అన్యమాంసముల నిజాంగ మాంసంబు పోషింతుననుట కంటే చెట్టగలదే అని తిక్కన గారు శాంతి పర్వంలో ఆటగల నేపథ్యంలో శ్లోకానికి అనువాదం చేశారు. అన్యమాంసముల అంటే ఇతరుల యొక్క మాంసం.